రెండు శ్లోకాలు చూడండి, 21-22. నిరాశీర్యత చిత్తాత్మా త్యక్త సర్వ పరిగ్రహ శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. కర్మలో అకర్మని, అకర్మలో కర్మని ఎవరైతే చూడగలుగుతారో, అలా చూసినటువంటి వాడే మనుష్యుల్లో బుద్ధిమంతుడైనటువంటి వాడు, యోగి అయినటువంటి వాడు, నెరవేర్చవలసినటువంటి కర్తవ్యాన్ని నెరవేర్చినటువంటి వాడుగా భగవానుడు తెలియజేసి, అలా కర్మలో అకర్మను చూడగలిగినటువంటి వారు ఎవరో, ఏ లక్షణాలు కలిగినటువంటి వారో 4 శ్లోకాల్లో తెలియజేశారు. కోరిక లేకుండా కర్మలు చేయాలి, ఫలితం మీద ఆసక్తి లేకుండా కర్మలు చేసేటువంటి వాడు, నిత్యతృప్తుడైనటువంటి వాడు, ఎవరిని ఆశ్రయించకుండా ఉన్నటువంటి వాడు, ఆశ లేనటువంటి వాడు, మనశ్శరీరాన్ని స్వాధీనంలో ఉంచుకున్నటువంటి వాడు, వస్తువుల్ని సంపాదించాలనేటువంటి కోరిక లేకుండా ఉన్నటువంటి వాడు, యాదృచ్ఛికంగా లభించిన దానితో సంతృప్తి చెందేటువంటి వాడు, ద్వంద్వాలకు అతీతుడిగా ఉన్నటువంటి వాడు, అసూయ లేనటువంటి వాడు, ప్రయత్నించినటువంటి పని అది సిద్ధించినా సిద్ధించకపోయినా సమదృష్టితో చూడగలిగినటువంటి వాడు, ఈ రకమైనటువంటి లక్షణాలు ఎవరిలో అయితే ఉంటాయో అటువంటి వాళ్ళు ఏ పని చేసినప్పటికీ కూడా అతడు ఆ కర్మల వల్ల బంధించబడడు, ఆ కర్మ అతడికి బంధం కావు అని భగవానుడు తెలియజేసి, ఇప్పుడు అకర్మలో కర్మని చూడటం అంటే ఏమిటి, ఎవరు అలా చూడగలుగుతారు అనే విషయాన్ని తర్వాత శ్లోకంలో తెలియజేస్తూ ఉన్నారు. తర్వాత శ్లోకం చూడండి, 23. గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసః యజ్ఞాయాచరత కర్మ సమగ్రం ప్రవిలీయతే. గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసః యజ్ఞాయాచరత కర్మ సమగ్రం ప్రవిలీయతే. గత సంగస్య, సంఘభావం పూర్తిగా తొలగిపోయినటువంటి వాడు, ఇప్పుడు తొలగించుకోవడానికి ప్రయత్నం చేయటం కాదు, గత గతించినటువంటి వాడు అంటే ఆ సంఘభావం అంతా పూర్తిగా అతనిలో ఇప్పుడు లేదు, దేనితోనూ సంఘభావం లేకుండా ఉన్నటువంటి వాడు. ముక్తస్య, సర్వకర్మ బంధనాల నుంచి విడుదల పొందినటువంటి వాడు. జ్ఞానావస్థిత చేతసః, జ్ఞాన అవస్థిత చేతసః అంటే జ్ఞానమునందే మనస్సు నిలిచినటువంటి వాడు, అంటే ఆత్మయందే మనస్సు నిలిచినటువంటి వాడు, అంటే ఆత్మజ్ఞానమునందే నిరంతరము కూడా అలా మనస్సు నిలిచిపోయినటువంటి వాడు. యజ్ఞాయాచరత కర్మ, యజ్ఞార్థమైనటువంటి కర్మలు చేస్తూ ఉండేటువంటి వాడు. సమగ్రం ప్రవిలీయతే, సంపూర్ణంగా అతడు పూర్తిగా ప్రవిలీయతే విలీనమైపోతాడు, ఆ ఆత్మస్థితిలో విలీనమైపోతాడు. కర్మలో అకర్మని, అకర్మలో కర్మని. మొన్న కూడా మనకి చర్చ జరిగింది, కర్మలో అకర్మ అందరికీ అర్థమవుతుంది కానీ అకర్మలో కర్మ అర్థం కావట్లేదు. కర్మ చేస్తూ చెయ్యని వాడుగా ఉండటం కర్మలో అకర్మ, కర్మ ఏమీ చెయ్యకుండా చేసిన వాడుగా ఉండటం అకర్మలో కర్మ. అంటే దేహేంద్రియ మనోబుద్ధులతోటి ఏ కర్మ జరగదు, కానీ ఏదో గొప్ప కర్మ జరిగితే తప్ప అలా ఉండలేదు. ఇది అకర్మలో కర్మని చూడటం. ఇక్కడ గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసహ అని మూడు పదాలు చెప్పారు. ఈ మూడు పదాలు కూడా జ్ఞానికి సంబంధించినటువంటివి. ఎవరు గత సంగస్య, సంగభావం పూర్తిగా ఉన్నాడు, ముక్తుడే. పైన ముక్తస్య అన్నింటినీ విడుదల పొంది, అన్నింటి నుంచి విడుదల పొందినటువంటి వాడు. జ్ఞానావస్థిత చేతసహ ఆత్మలో ఎప్పుడూ నిలిచినటువంటి వాడు. ఈ మూడు కూడా ఎవరికి సంబంధించినండి, జ్ఞానికి సంబంధించినటువంటి విషయాలు. ఇవే స్థితప్రజ్ఞ లక్షణాలుగా కూడా చెప్తారు. అంటే స్థితప్రజ్ఞుడైనటువంటి వాడు ఈ లోకంలో ఎలా వ్యవహరిస్తాడు అని అర్జునుడు అడిగితే 18 శ్లోకాల్లో 2వ అధ్యాయంలో 55 నుంచి 72 వరకు ఉన్నటువంటి శ్లోకాల్లో భగవానుడు చక్కగా తెలియజేశాడు ఆ లక్షణాలు. ఇదిగో ఇక్కడ ఈ మూడు కూడా దానికి సంబంధించినటువంటివి, స్థితప్రజ్ఞ లక్షణాలు. కాకపోతే ఇక్కడ పదాలను సంక్షిప్తం చేసి, సంగ్రహించి సంక్షిప్తం చేసి తక్కువ పదాలతో ఒక క్రమమైనటువంటి పద్ధతిలో అద్భుతంగా ఇక్కడ రచన సాగింది. ఇది వ్యాసుని యొక్క శైలి. ఇందులో గత సంగస్య అనేటువంటి పదం ఉంది, అంటే సంఘభావం పోయినటువంటి వాడు. దేనితో సంఘభావం అది మనకు తెలియాలి. అనిత్యమైనటువంటి ప్రాపంచిక విషయాలతో సంఘభావం, అనిత్యమైనటువంటి ప్రాపంచిక విషయాలతో సంఘభావం పోయినటువంటి వాడు. మనం ఎంత జ్ఞానాన్ని పొందుతున్నా, ఎన్ని శాస్త్రాలను మనం అవగాహన చేసుకుంటున్నా, సంపూర్ణంగా ప్రాపంచిక విషయాలతో సంఘభావం వదిలిపెట్టావా? మనం వదిలిపెట్టలే. కాకపోతే బాగా ఉన్నటువంటి వాడు కాస్త తక్కువగా ఉంది, ఇంకా తక్కువగా ఉన్నటువంటి వాడు ఇంకొంచెం తక్కువగా, మొత్తం మీద ప్రపంచం వైపుకు మన మనసు తిరుగుతూనే ఉంది. కానీ ఇక్కడ చెప్తుంది గత సంగస్య, సంఘభావం పూర్తిగా వదిలిపోయినటువంటి వాడు. కాబట్టి అనిత్యమైనటువంటి ప్రాపంచిక విషయాలతో సంఘభావం వదిలిపోయినటువంటి వాడు. అసలు ఎవరు పెట్టుకున్నారు ఈ సంఘభావం? అహంకారం, మన యొక్క మనోబుద్ధులు పెట్టుకున్నాయి. నేను నేను అనేటువంటిది ఎవరైతే ఉన్నారో అదిగో వాడు పెట్టుకున్నాడు. ఆ నేను అనేటువంటిది ఏంటంటే ఈ మనోబుద్ధులే, ఈ జీవభావమే, ఈ అహంకారమే, ఇదే సంబంధాలు పెట్టుకుంది. బుద్ధి ఆనందం కోసమని, సుఖం కోసమని, లాభం కోసమని, ప్రయోజనం కోసమని ఈ ప్రపంచంలో సంచరిస్తూ సంఘభావం పెట్టుకుంటా ఉంటుంది. అయితే ఈ సంఘభావం పోవాలి. ఉన్నతమైనటువంటి స్థితికి మనం గనక పోవాలి అని అంటే ఈ సంఘభావం మనం వదిలిపెట్టాల్సిందే. ఈ సంఘభావం అనేటువంటిది మరి ఎలా పోతుంది? విషయ ప్రపంచంతో సంఘభావం లేకుండా పోవాలంటే అసలు విషయ ప్రపంచం లేకుండా పోతే పోద్దిగా. కానీ విషయ ప్రపంచం లేకుండా పోవటం ఎవరి వలన నవ్వుద్దా? కాదు. మరి విషయ ప్రపంచం పోవడానికి వీలు లేకపోతే సంఘభావం పెట్టుకునేటువంటి మనోబుద్ధులు పోతే బాగుంటుందిగా. ఆ రైట్, మనోబుద్ధులు పోతే బాగానే ఉంటుంది. అయితే ఈ మనోబుద్ధులు ఎక్కడికి పోవాలి? ఇప్పుడు ఎక్కడికి పోతున్నాయి? ప్రపంచంలో పోతున్నాయి. ఇప్పుడు మనం ఎక్కడికి వద్దంటున్నాం? ఆ ప్రపంచంలో వద్దంటున్నాం. కాబట్టి ఈ మనోబుద్ధులు ప్రపంచంలో వద్దంటున్నాం కాబట్టి ఇవి ఎక్కడికి పోవాలంటే పరమాత్మలోకి పోవాలి. ఇవి ఆత్మలో ఐక్యం కావాలి. అసలు నిజంగా మన యొక్క స్వస్వరూపం ఏదైతే ఉందో, ఆత్మ, ఆత్మ చైతన్యం ఏదైతే ఉందో అదే ఇక్కడ మనోబుద్ధులుగా వ్యక్తమవుతా ఉన్నాయి. కాబట్టి ఈ మనోబుద్ధులు మళ్ళీ ఎక్కడికి పోవాలి అంటే ఆ ఆత్మలోకే పోవాలి. సముద్రంలో లేచినటువంటి అల ఆ సముద్రంలోనే పడిపోయినట్టుగా ఆత్మలో నుంచి లేచినటువంటి మనస్సు అనేటువంటి అల మళ్ళీ చివరికి ఆ మనస్సులోనే పడిపోవాలి. సముద్రంలో అలా ఏమో దానంతరిదే పడుద్ది, మనమేం ప్రయత్నం చేయకుండా. కానీ ఇక్కడ మాత్రం ఈ మనస్సు అనేటువంటి అలా మనం ప్రయత్నం చేస్తే పడుద్ది, కానీ మనం ప్రయత్నం చేస్తూ చేయకపోతే ఎప్పుడు కూడా ఈ అలా అలాగానే ఉంటుంది. అందువల్ల మనం దానికి ప్రయత్నించి ఆత్మతో తాదాత్మ్యం పెట్టుకునేటట్టుగా చేయాలి. అంటే ఈ మనస్సు నిరంతరం కూడా ఆత్మను గురించినటువంటి ఆలోచన చేస్తూ ఉండాలి. అలా ఆలోచించి 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 భ్రమర కీటక న్యాయాన్ని అనుసరించి, ఎట్లయితే కీటకం భ్రమరాన్ని గురించి ఆలోచించి ఆలోచించి భ్రమరమైపోయిందో, అలాగనే మనం కూడా ఆత్మను గురించి ఆలోచించి 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 ఆత్మగా మారిపోవాలి. ఆత్మగా ఆత్మజ్ఞానిగా మనం గనక ఉన్నట్లయితే ఏమవుతుందనంటే ప్రపంచం లేదు. ఈ ప్రపంచం ఎవరికి ఉందంటే అజ్ఞానికి ఉంది, జీవుడికి ఉంది. ఎప్పుడైతే ఈ జీవభావం కాస్త ఆత్మలో కలిసిపోయిందో, అతడు ఆత్మగా ఉన్నాడో, అప్పుడేమైంది, ఈ ప్రపంచం కూడా దీంతో పాటుగానే కలిసిపోయింది. ఇప్పుడు ఇప్పుడు మనం ఈ ప్రపంచాన్ని చూస్తున్నావా? చూస్తున్నాం. ఈ ప్రపంచాన్ని ఎవరు చూస్తున్నారంటే మనస్సు చూస్తా ఉంది. అంటే ఈ మనస్సు అనేది ఒకటి ఉంది కాబట్టి ఈ మనస్సు కారణంగా ఈ ప్రపంచాన్ని చూస్తున్నాం. అదేంటంటే కళ్ళు కదండి చూస్తుంది, ఒట్టి కళ్ళు చూస్తే ఈ మనసు లేకుండా చూడవు. కాబట్టి మనస్సు వల్ల ఈ ప్రపంచం అనేటువంటిది ఒకటి మనకు కనపడతా ఉంది. మరి ఎప్పుడైతే మనం నిద్రపోయామో ఒక కళ వస్తుంది, ఆ కళ్ళలో ఏమవుతుందంటే అక్కడ ప్రపంచాన్ని ఈ మనస్సు సృష్టిస్తుంది. సరే, కళ అయిపోయిన తర్వాత గారెంటీలో పోయినప్పుడు ఏమవుతుంది? అంత మాయం. ఎక్కడికి పోతుంది? ప్రపంచమేమో మనసులోకి పోతుంది, మనస్సేమో ఆత్మలోకి పోతుంది. ప్రపంచమేమో మనసులోకి పోతుంది, ఈ మనస్సుని కూడా కడుపులో పెట్టుకున్నటువంటి ఈ ప్రపంచాన్ని మనస్సు కడుపులో పెట్టుకున్నటువంటి మనస్సు ఆత్మలోకి పోతుంది. మళ్ళీ తెల్లారిందనుకోండి, నిద్ర లేస్తున్నాం, అప్పుడేమవుతుంది? ఈ ఆత్మల నుంచి మనసు లేస్తుంది. మనసు పొట్టలో ఉంది కదా ప్రపంచం, అది మళ్ళీ లేస్తుంది. అందుకని నిద్ర లేవడంతో మనకు ప్రపంచం కనపడుద్ది. ఎందుకనంటే మనసు అనేటువంటిది ఉంది కదా. కాబట్టి ఈ ప్రకారంగా ఎట్లా అయితే ఈ మనస్సు ఆత్మలోకి మనం అనుకోకుండా అప్రయత్నంగా వెళుతూ ఉందో, ఇప్పుడు ప్రయత్నంతో ఈ జాగ్రత్త అవస్థలో దీన్ని కాస్త అక్కడికి తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళి దాంట్లో కనుక పడేసామనుకోండి, ఈ మనస్సుని బుద్ధిని అన్నింటి కూడా దాంట్లో పడేసాం, ఆత్మలో పడేసామనుకోండి, ఏమైపోయింది? నదులు కాస్త సముద్రంలో పడితే ఏమైంది? సముద్రాకారంగా మారిపోయినాయి. ఇక నది, ఇది గంగానది నీరు, ఇది కృష్ణానది నీరు, ఇది కావేరి నీరు, ఇది తుంగభద్ర నీరు అని ఏమైనా సముద్రం దగ్గరికి పోయి చెప్పగలుగుతారా? ఎవరు చెప్పలేరు. అంటే నదుల్లో నీళ్ళన్నీ కలిసి సముద్రంలోకి పోయి సముద్రాకారంగా మారిపోయింది. అలాగనే ఈ దేహేంద్రియ మనోబుద్ధులన్నీ కూడా ఆత్మలోకి పోయి ఆత్మాకారంగా మారిపోతే ఇప్పుడు ఎవరున్నారు? కేవలం ఆత్మ మాత్రమే ఉంది. మరి మనస్సు ఉందా? లేదు, దాంట్లో కలిసిపోయింది. ఇప్పుడు మనసు లేదు కాబట్టి ఈ ప్రపంచం కూడా లేదు. అందువల్ల వీడికి ప్రపంచం లేదు. ఈ ఆత్మజ్ఞానికి, ఈ ఆత్మస్వరూపుడికి, నేను ఆత్మనని గ్రహించి ఆత్మగా ఉన్నటువంటి వాడికి ఇక ప్రపంచం లేదు. ప్రపంచం లేదు కాబట్టి ప్రపంచంతో సంఘభావం లేదు. అందుకనే గత సంగస్యా అన్నాడు. ఇక వాడు గత సంగుడయ్యాడు. ఈ గత సంగుడయ్యేవాడే ముక్తుడు కూడా అవుతాడు. ముక్తస్యా రెండవది. ఇక్కడ ఈ గత సంగస్య నిస్సంగుడు, గత సంగుడు ఏమిటనంటే, మనం భగవంతుణ్ణి ఎప్పుడైనా ప్రార్థించేటప్పుడు ఆయన్ని కమలంతో పోలుస్తాం. నీ పాద కమల సేవయు, పాదకమలాలు, కరకమలాలు, ముఖ కమలం, నేత్ర కమలాలు, మనం ఏం చేస్తాం? అన్నిటిని కూడా కమలం 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 అని పోలుస్తాం. భగవంతుణ్ణి ఎందుకు ఇట్లా కమలంతో పోలుస్తామనంటే, కమలం అనేటువంటిది బురదలో పుట్టినా నీటిలో ఉన్నా ఆ బురదను అంటించుకోదు, ఆ నీటిని అంటించుకోదు. ఏ ప్రకారంగా అయితే కమలం బురదలో పుట్టి బురదను అంటించుకోకుండా ఉంటుందో, అలాగనే ఈ మనస్సు, ఈ ఆత్మ కూడా ఏం చేయాలంటే, ఇక్కడ ప్రపంచంతో ఏమాత్రం సంబంధం లేకుండా ఆత్మలో కలిసిపోవాలి. మనస్సు ఆత్మలో నుంచి లేచినటువంటి మనస్సు ఈ ప్రపంచంలో తిరుగుతూ ఈ ప్రపంచంలో ఉంటున్నా ఎలా ఉండాలంటే ఈ ప్రపంచ భావాన్ని, ఈ ప్రపంచ సంఘభావాన్ని పూర్తిగా విడిచిపెట్టేసేయాలి. ఆ కమలం మాదిరిగా అలా విడిచిపెట్టి ఆత్మతో కలిసి ఏకం కావాలి. ఇదే గత సంఘుడు, గత సంఘస్య అని. ఇక ముక్తస్య, అంతులేనటువంటి సాంసారిక బంధనాల నుంచి ముక్తుడు కావాలి. మనం అనేకమైనటువంటి బంధనాల్లో ఇరుక్కున్నాం. ఏమిటా బంధనాలు? కర్మ బంధనాలు. ఎలా వచ్చినాయి? మనం కర్మలు చేస్తే వచ్చినాయి. మనం కర్మలు చేస్తే కర్మఫలాలు వచ్చినాయి. ఆ కర్మలు చేయడానికి మనం ఆలోచన చేస్తే వాసనలు వచ్చినాయి. ఈ వాసనలు కర్మఫలాలే బంధాలు. అయితే ఇవి ఎలా చేశాం? కామక్రోధాలతోటి, రాగద్వేషాలతోటి మనం ఇక్కడ కర్మలు చేస్తాం. ఏదైనా ఒక కర్మ చేసామనంటే నీకు ఒక్కోరికి ఉంటుంది, లేదా ద్వేషం ఉంటుంది, లేదా రాగం ఉంటుంది, లేదా పాపం ఉంటుంది. ఇలా ఏదో ఒక కారణం వల్ల మనం ఇక్కడ కర్మలు చేస్తూ ఉన్నాం. అంటే మనకి ఈ కామక్రోధాలు, ఈ రాగద్వేషాలు ఇవన్నీ పోతే కానీ ఈ కర్మలు జరిగిపోకుండా ఉంటాం. ఈ కర్మలు జరిగిపోకుండా ఉంటే కానీ కర్మబంధాలు రాకుండా ఉంటాయి. కర్మబంధాలు అంటే కర్మఫలాలు, వాసనలు మనకు అంటుకోకుండా ఉంటాయి. అయితే ప్రాపంచిక విషయాలతో ఎప్పుడైతే మనకు సంఘభావం వదిలిపోయిందో, ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రాపంచిక విషయాలతో సంఘభావం కనుక వదిలిపోయినట్లయితే మనకి బంధాలన్నీ కూడా రద్దయిపోతాయి. కారణం ఏమిటంటే ఈ బంధాలన్నీ కూడా ఎక్కడుంటాయి? మనస్సులో ఉంటాయి. ఇప్పుడు మనసు ఏమైంది? ఆత్మగా మారిపోయింది. మరి ఇప్పుడు బంధాలు అవి కూడా పోయినాయి, జీర్ణమైపోయినాయి లోపలికి. కాబట్టి ఇప్పుడు ఏముండవు. అందుకనే ముక్తస్య అని. ఇప్పుడు మనం ఈ ప్రపంచం మీద ఆసక్తిని పెంచుకుంటున్నాం. ఎందుకనంటే ఇదైతే నాకు ప్రయోజనం, ఇదైతే నాకు లాభం, ఇదైతే మంచిది, ఇది నాకు కావాలి, ఇది నేను సుఖాన్ని అనుభవించడానికి పనికొస్తుంది అని రకరకాలైనటువంటి భావాలతో వాటి కోసం ప్రపంచంలోకి పరుగులు తీస్తూ ఉన్నాం. ఈ కర్మఫలాలే మనకి బంధాలు అవుతా ఉన్నాయి. ఎప్పుడైతే మనం గత సంఘులం అయ్యామో మనం ముక్తులం కూడా అయిపోతాం. అంటే సంఘభావం కనుక లేకపోతే మనం వెంటనే అన్నింటి నుంచి కూడా విడుదల పొందుతాం. ఇక మూడోది జ్ఞానావస్థిత చేతసహ అన్నారు. గత సంఘుడైనటువంటి ముక్తుడు, అంటే సంఘభావాన్ని విడిచిపెట్టినటువంటి ముక్తుడి యొక్క మనస్సు ఎక్కడుంటుంది? ఎప్పుడు కూడా ఆత్మలోనే ఉంటుంది. ఎందుకంటే ఆత్మలో కలిసిపోయింది కాబట్టి ఎప్పుడు కూడా ఆత్మలోనే ఉంటుంది. అంటే ఎల్లప్పుడు కూడా ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచనలతోటే ఉంటావు తప్ప ఆత్మ కంటే అన్యమైనటువంటి విషయాలు నీకేమి కూడా పట్టవు. అంటే ఎల్లప్పుడు కూడా జ్ఞానమునందే నువ్వు నిలిచి ఉంటావు. అంటే ఇంద్రియాలు ప్రాపంచికమైనటువంటి వ్యవహారాల్లో ఉన్నా, ఈ శరీరం లౌకికమైనటువంటి వ్యవహారంలో ఉన్నా, నీ మనస్సు మాత్రం పరమాత్మలోనే ఉంటుంది, పరమాత్మ సంబంధమైనటువంటి ఆలోచనలోనే ఉంటుంది, అలా ఆత్మలో హత్తుకుపోయి ఉంటుంది. అదిగో అటువంటి వాడిని ఏమంటారంటే జ్ఞానావస్థిత చేతసహ. జ్ఞాన అవస్థిత చేతసహ, జ్ఞానంలో అలా నిలిచిపోయినటువంటి వాడు. ఈ విధంగా బాహ్య విషయాల నుంచి మనస్సును ఎప్పుడైతే పూర్తిగా వెనక్కి తెచ్చి దాన్ని ఆత్మలోనే నిలుపుతామో అటువంటి వాడిని జ్ఞాని అంటారు. అటువంటి వాడు చేసేటువంటి కర్మలన్నీ కూడా ఎలాంటివనంటే యజ్ఞాయాచరత కర్మ. అటువంటి వాడు చేసేటువంటి కర్మలన్నీ కూడా యజ్ఞ కర్మలు అయిపోతాయి. భగవంతుడు చేసేటువంటి కర్మలు లీలలు, మనం చేసేటువంటి కర్మలు కర్మలు. ఈ దేహం ఉండగానే జీవన్ముక్తిని పొందినటువంటి వాడు చేసేటువంటి కర్మలు ఎలా ఉంటాయనంటే అవి యజ్ఞాయాచరత కర్మ, యజ్ఞార్థం చేసేటువంటి కర్మలు అవి ఉంటాయన్నమాట. అంటే భగవంతుని యొక్క అనుజ్ఞ ఏదైతే ఉందో, భగవంతుని యొక్క ఆదేశం ఏదైతే ఉందో, భగవంతుని యొక్క ఇచ్ఛ ఏదైతే ఉందో ఆ ఇచ్ఛ ప్రకారం జరిగిపోతుంది. అందుకని మనం అంటుంటాం అప్పుడు భగవదేచ్ఛ అంటు. ఏమండి ఎలా సంపాదించారండి? అంత భగవదేచ్ఛ అండి అని అంటాం. మళ్ళీ ఏదైనా కానీ దాంట్లో వ్యవహారం కనుక వస్తే అదంతా నేనే సంపాదించాను గొప్ప కోసం చెప్పుకుంటాను, వేరే విషయం. కానీ అప్పుడప్పుడు ఏంటంటే మనం ఇలా అంటుంటాం అన్నమాట, ఏ భలే ఆనందంగా ఉన్నావు కదా అని అన్నాడు అనుకోండి, అంత భగవంతుడు దయండి అండి. కాబట్టి ఇది భగవంతుడి యొక్క ఇచ్ఛని చేసినటువంటి వాడు. ఏమిటి యజ్ఞార్థమైనటువంటి కర్మలంటే? త్యాగపూరితమైనటువంటి కర్మలు. యజ్ఞకర్మలు అని అంటే త్యాగపూరితమైనటువంటి కర్మలు అని అర్థం. అంటే భోగాసక్తి లేదు, ఫలాసక్తి లేదు, కోరికలు లేవు, స్వార్థం లేదు, ఇవేవి లేకుండా నిర్లిప్తంగా కర్మలు చేస్తాడు. లోక కళ్యాణం కోసం కర్మలు చేస్తాడు, దైవప్రీతి కోసం కర్మలు చేస్తాడు. అందులో నుంచి తాను ఏమి కోరుకోడు, ఇలా ఏమీ కోరుకోకుండా నిర్లిప్తంగా చేసేటువంటి కర్మలన్నీ కూడా యజ్ఞకర్మలు అని అన్నారు. కాబట్టి యజ్ఞకర్మ అనేటువంటి పదం ప్రత్యేకంగా పేర్కొనదగినటువంటి కర్మ, అంటే త్యాగంతో కూడినటువంటి కర్మ అని అర్థం. మానవ సేవ కోసం లేదా లోక కళ్యాణం కోసం స్వార్థం అనేటువంటిది లేకుండా ఆత్మార్పణ బుద్ధితో చేసేటువంటి కర్మలే యజ్ఞకర్మలు. ఈ యజ్ఞకర్మలు మనకి ఏ రకమైనటువంటి బంధాన్ని ఇవ్వవు. కాబట్టి ఈ రకమైనటువంటి జ్ఞానస్థితిలో ఉన్నటువంటి వాడు అతనికి కర్మలు చేస్తున్నట్టు కూడా స్పృహ ఉండదు. అతని యొక్క దేహం కర్మల్లో నిమగ్నమైనా సరే అతను మాత్రం నిర్లిప్తంగా ఉంటాడు. ఇంతవరకు మనకి తెలియజేసి ఇప్పుడు యజ్ఞ ప్రకరణంలోకి మనం వచ్చేసాం. ఈ 23 శ్లోకాల వరకు 3 ప్రకరణాలు అయిపోయినాయి, 2 ప్రకరణాలు అయిపోయినాయి. ఒకటేమో దివ్య జన్మ ప్రకరణం, రెండవదేమో దివ్య కర్మ ప్రకరణం. ఈ యజ్ఞ కర్మలతో కర్మ ప్రకరణం పూర్తి. ఎందుకని చివరిలో యజ్ఞ కర్మ చెప్పారంటే ఇక రాబోయేటువంటివన్నీ యజ్ఞాలు, 12 రకాలైనటువంటి యజ్ఞాలు చెప్పబోతూ ఉన్నారు. అందుకని ఇక్కడ దానికి దీనికి లింక్గా ఈ శ్లోకాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. మరి జ్ఞాని అయినటువంటి వాడు అతడు చేసేటువంటి కర్మలన్నీ కూడా యజ్ఞకర్మలని ఇప్పుడే చెప్పుకున్నాం, యజ్ఞార్థమైనటువంటి కర్మలని చెప్పుకున్నాం. ప్రతి కర్మ కూడా అతడికి యజ్ఞమే, ప్రతి కర్మ అతడికి బ్రహ్మమే. కారణం ఏమిటంటే అతడు ఎల్లప్పుడూ కూడా బ్రహ్మములోనే ఉంటాడు, అతడు ఎల్లప్పుడూ ఆత్మలోనే ఉంటాడు, అతడు ఎల్లప్పుడూ ఆత్మగానే ఉంటాడు. కాబట్టి అతనికి అన్ని బ్రహ్మంగానే కనపడుతుంటాయి. అదిగో అలా కర్మని బ్రహ్మంగా భావించేటువంటి వాడికి అన్ని బ్రహ్మమే అనేటువంటి విషయాన్ని తెలియజేయడానికి ఒక అద్భుతమైనటువంటి శ్లోకం, అందరికీ కూడా భారతదేశంలో చాలామందికి పరిచయం ఉన్నటువంటి శ్లోకం ఇప్పుడు రాబోతా ఉంది. 24 శ్లోకం చూడండి.
బ్రహ్మార్పణం బ్రహ్మహవిః,
బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం, బ్రహ్మైవ తేన గంతవ్యం, బ్రహ్మ కర్మ సమాధినా, బ్రహ్మార్పణం బ్రహ్మహవిః, బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం, బ్రహ్మైవ తేన గంతవ్యం, బ్రహ్మ కర్మ సమాధినా, బ్రహ్మ కర్మ సమాధినా. కర్మలన్నీ కూడా బ్రహ్మమే అని భావించేటువంటి వాడికి, కర్మలన్నీ బ్రహ్మమే అని భావించేటువంటి వాడికి అర్పణం బ్రహ్మ, అర్పణం అర్పించేటువంటివి బ్రహ్మ. ఇక్కడ ఒక యజ్ఞాన్ని గురించి చెప్తున్నాడు. అర్పణం, యజ్ఞంలో అర్పణం ఏంటంటే సృక్స్వాలు. సృక్స్వాలని అంటే కొయ్య గిన్నె, కొయ్య గరిటె. కొయ్య గిన్నెని సృక్ అంటారు, కొయ్య గరిటని, కొయ్య గిన్నెని శ్రమం అంటారు, కొయ్య గరిటని సృక్ అంటారు. ఈ సృక్స్వాలు రెండు కూడా బ్రహ్మమే. ఎవరికి? సర్వాన్ని బ్రహ్మముగా భావించేటువంటి వాడికి, అన్నింటినీ అందరినీ బ్రహ్మముగా భావించేటువంటి వాడికి ఈ అర్పణం, ఈ సృక్స్వాలు బ్రహ్మమే. అగ్నౌ బ్రహ్మ, మరి అగ్ని ఎందుకనంటే యజ్ఞం చేసినప్పుడు ఆ హోమకుండంలో అగ్నిని ప్రజ్వలింపజేస్తాం, ఆ అగ్ని హోమాగ్ని అని అంటారు. ఇప్పుడు ఆ అగ్ని ఏమంటున్నారంటే ఇక్కడ బ్రహ్మాగ్నౌ అని అంటున్నారు, అంటే అగ్ని కూడా బ్రహ్మమే అని. మరి ఈ అగ్నిలో, ఈ బ్రహ్మమని తగినటువంటి అగ్నిలో బ్రహ్మణాహ, బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి యజమాని చేత, బ్రహ్మ విధుడైనటువంటి యజమాని చేత హుతం అర్పించబడేటువంటి హవిహి హవిస్సుడు. హవిస్సు అంటే అన్నం, సమిధులు, నెయ్యి, మధుర పదార్థాలు. ఏవైతే మనం సర్వస్తమైనటువంటి దేవతలకి అర్పించాలనుకుంటామో అవన్నీ దేవతలకు మనం అర్పించవచ్చు. ఇది ఒక పుణ్యకార్యం అన్నమాట. హోమం చేసేటప్పుడు, యజ్ఞం చేసేటప్పుడు మనం అర్పించేటువంటివి ఏవైతే ఉన్నాయో, భక్తితో మనస్తో మనం అర్పించేటువంటి అన్నింటిని కూడా ఆయా దేవతలు స్వీకరించడానికి వీలుగా మనం అగ్నికి ఆహుతి చేస్తాం, అగ్నిలో ఆహుతులు అర్పిస్తాం. అర్పిస్తే ఏమవుతుందనంటే ఈ అగ్ని ఈ ఆహుతులన్నింటినీ కూడా మనం ఏ దేవతకైతే అందిస్తున్నామో ఆ దేవతకి తీసుకెళ్ళి ఇచ్చేస్తాం. ఈయన మనకి పోస్ట్ మ్యాన్ మధ్యలో, మనం ఇక్కడ లెటర్ వేస్తే అదిగో ఆ అడ్రస్కి చేరుద్ది. ఇక్కడ మనం అడ్రస్ చెప్పాలా? ఏం అడ్రస్ చెప్పాలా? ఇంద్రాయ స్వాహ, ఇది అడ్రస్. మనం ఇంద్రాయ స్వాహ అని కనుక మనం ఆహుతి అర్పిస్తే అది ఇంద్రుడికి పోద్ది. కుబేరాయ స్వాహ అని అంటే కుబేరుడికి పోద్ది. ఎవరి పేరు చెబితే వాళ్ళకి పోద్ది. మన ఇష్టం. సమస్తమైనటువంటి దేవతలకి, దిక్పాలకులకి, అందరికీ కూడా మనం మనకి చేతనైనటువంటి, మనకి సాధ్యమైనటువంటి ఈ అర్పణం చేయాలి. దీనివల్ల సమస్తమైనటువంటి సుఖాలు, భోగాలు, ఆనందం లభిస్తుంది ఈ యజ్ఞకర్మ వల్ల. అందుకని ఈ యజ్ఞకర్మలో హుతం, హుతం అని అంటే హవిస్సు, హవిస్సులు అంటారు. ఆ హవిస్సు మొత్తాన్ని కూడా మనం దాంట్లో అర్పిస్తాం. ఆ హవిస్సుని బ్రహ్మం, ఇది కూడా బ్రహ్మమే అని. తేనా, వారి చేత గంతవ్యం పొందదగినటువంటిది అది కూడా బ్రహ్మయేవా, బ్రహ్మమే. అంటే ఇప్పుడు మనం ఈ కోరికలతో కాకుండా సమస్తమైనటువంటి దేవతలకి ఈ ఆహుతులు కనుక మనం సమర్పిస్తూ ఉంటే, ఏ భావంతో సమర్పిస్తూ ఉంటే, ఇవన్నీ బ్రహ్మమే అనే భావంతో సమర్పిస్తుంటే, ఇందులో ఉన్నటువంటి అగ్ని బ్రహ్మం, మనం అర్పించేవి బ్రహ్మం, మనం అర్పించడానికి వీలుగా ఉండేటువంటి సాధనాలైనటువంటి సృక్సువాలు బ్రహ్మం, అర్పించే యజమాని బ్రహ్మం, పుచ్చుకునేవాడు బ్రహ్మం. కాబట్టి మనం చేరేది బ్రహ్మాన్ని. కాబట్టి యజ్ఞాన్ని గనక ఈ రకమైనటువంటి భావంతో గనక చేస్తే ఇది ముక్తికి దారితీస్తుంది. ఒకవేళ ముక్తి నీకు ఈ జన్మలో అందలేదనుకో, అంటే నీకు కావాల్సింది చాలలేదనుకో, అప్పుడేమంటే స్వర్గభోగాలు, సుఖభోగాలు అనుభవిస్తాం. లేదా మళ్ళీ జన్మలో సుఖాలు, భోగాలు ఆనందించేటువంటి జన్మ, శ్రీమంతులైనటువంటి వారి ఇంట జన్మ వస్తుంది. ఈ విధంగా యజ్ఞం కనుక చేసినట్లయితే, దాన్ని ఈ భావనతో కనుక చేసినట్లయితే చేరుకునేది కూడా ఆ బ్రహ్మాన్నే అని ఇక్కడ తెలియజేస్తా ఉన్నారు. భారతదేశంలో చాలామంది ఈ శ్లోకం యొక్క అర్థం తెలిసినా తెలియకపోయినా భోజనం చేసేటప్పుడు ముందు ఈ శ్లోకాన్ని చదివి భోజనం చేస్తారు. అలాగే భారతదేశంలో ఉన్నటువంటి ఆశ్రమాలు దాదాపుగా 190 పైన ఆశ్రమాల్లో ఈ శ్లోకాన్ని చదివి భోజనానికి ముందు ఈ శ్లోకాన్ని చదివి భోజనం చేస్తూ ఉంటారు. సంపూర్ణమైనటువంటి వేదాంత తత్వాన్ని సంక్షిప్తపరిచి చెప్తున్నటువంటిది ఈ శ్లోకం. బ్రహ్మకర్మ సమాధిన అన్నారు ఇక్కడ. బ్రహ్మకర్మ సమాధిన అంటే సమస్తమైనటువంటి కర్మల్ని బ్రహ్మభావనతో, ఏకాగ్రమైనటువంటి చిత్తంతో చేసేటువంటి జ్ఞాని యొక్క పరిస్థితిని ఇక్కడ చెప్పటం జరిగింది. అన్ని బ్రహ్మమే అని చేసేటువంటి వాడే ఈ బ్రహ్మకర్మ సమాధిన. అంతటా బ్రహ్మాన్ని, అంతటా పరమాత్మని దర్శించేటువంటి వాడు జ్ఞాని. అంతటా ప్రపంచాన్ని దర్శించేటువంటి వాడు సామాన్యుడు. సామాన్యుడు అంతటా ప్రపంచాన్ని చూస్తాడు, జ్ఞాని ఆ ప్రపంచంలోనే అంతటా పరమాత్మను దర్శిస్తూ ఉంటాడు. పిల్లలు ఏం చేస్తారంటే వాటి వాటి రూపాన్ని చూస్తూ ఉంటారు. బై బై పైన ఉన్నటువంటి రూపాన్ని, ఇది చిలక, ఇది ఏనుగు, ఇది ఒంటె, ఇది పంది, ఇది కుక్క, ఇది నక్క అని పై పై రూపాలు చూస్తారు. ఆ రూపాలతో పంచదార పాకంతో అచ్చుల్లో పెట్టి దాన్ని కనుక ఒత్తేస్తే ఆ రూపాలన్నీ వస్తాయి. అమ్ముకునేవాడు ఇది ఏనుగు, ఇది చిలక, ఇది కుక్క అని చూస్తాడు. కాటా పెట్టేసి ఇదో కిలో అరకిలో అని అంటాడు. అంటే వాడికి అవి మొత్తం ఒకటిగానే కనపడతాయి, కానీ పిల్లలతో అవి ఆయా రూపాల్లో కనపడి నాకు అది కావాలి, ఇదైతే వద్దు చీచి అంటాడు, ఇంకోటి ఇది కావాలి నాకు అది వద్దు అని అంటుంటాడు. అంటే పిల్లలేమో పై పై రూపాలను చూస్తారు, ఆ అంగడివాడేమో రూపాలను చూడడు, అసలు వస్తువును చూస్తాడు. ఇది పంచదార పాకం, ఆ పాకంతో తయారు చేసినటువంటి వస్తువు అని చూస్తాడు. అలాగే మనం కూడా సామాన్యమైనటువంటి దృష్టితో కనుక చూసినట్లయితే ఇక్కడ ప్రపంచం కనపడుతూ ఉంటుంది. అలా కాకుండా జ్ఞాని దృష్టితో కనుక చూసినట్లయితే, ఆత్మదృష్టితో కనుక చూసినట్లయితే సర్వము కూడా పరమాత్మ చైతన్యంగా కనపడుతుంది. ఎక్కడ చూసినా చైతన్యమే కనపడుతూ ఉంటుంది. నువ్వు చెయ్యి కదిలిస్తే చైతన్యం, తలకాయ తూపితే చైతన్యం, కూర్చుంటే చైతన్యం, నిలబడితే చైతన్యం, కదులుతుంటే చైతన్యం, ఎక్కడ పట్టినా ఏం చూసినా అన్నీ కూడా పరమాత్మగా దర్శించగలిగినటువంటి వాడు జ్ఞాని. అదిగో అలా దర్శించాలి అని ఇక్కడ చెప్పడం. ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్తని ఈశావాస్యోపనిషత్తులు చెప్తాం. ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్, ఈ కదులుతున్నటువంటి ఈ సమస్తమైనటువంటి జగత్తులో ఉన్నటువంటి సర్వము కూడా ఈశా అవాస్యం, పరమేశ్వరుడి చేతనే ఆవరించబడి ఉన్నది. ఈ సర్వము కూడా పరమేశ్వరుడే అని చెప్పి, మరి ఆ పరమేశ్వరుని కనుక దర్శించాలంటే ఏమిటో తర్వాత చెప్పారు. తేన త్యక్తేన బుంజీదా మా గృధ కస్య సిద్ధనం, తేన త్యక్తేన బుంజీదా, కాబట్టి నువ్వు త్యజించి అనుభవించు అని అంటున్నాడు. ఏమండి ఈ ప్రపంచాన్ని నేను అనుభవించాలనుకుంటున్నా, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సుఖాలు భోగాలు అనుభవించాలనుకుంటున్నా, అనుభవించడం తప్ప తప్పేమి లేదు, అనుభవించు. కానీ ఎలా అనుభవిస్తావు? త్యక్తేన బుంజీదా, త్యాగం చేసి అనుభవించు, త్యజించి అనుభవించు. ఏమిటి త్యజించాలి? ఈ దీంట్లో ఉన్నటువంటి నామరూపాలను త్యజించాలి. ఈ నామరూపాలన్నీ కూడా అశాశ్వతమైనవి, అశాశ్వతమైనవి, అనిత్యమైనటువంటివి, మిథ్య. కానీ నామరూపాలకు వెనుకున్నటువంటి చైతన్యం ఏదైతే ఉందో అది సత్యం. కాబట్టి ఆ సత్యాన్ని దర్శించాలా, ఆ సత్యతత్వాన్ని దర్శించాలా, ఆ ఆత్మను దర్శించాలా. ఆ ఆత్మను దర్శించాలి అని అంటే దీని ఈ నామరూపాలని తీసేయాలి. నువ్వు బజార్ నుంచి అట్టి పండ్లు కొనకొచ్చుకుంటావు, కొనకొచ్చుకున్న తర్వాత అవి నోట్లో పెట్టుకుంటావా? ఆహా, తెక్కేన పైన ఉన్నటువంటి తోలు కాస్త తీసేసి ఆ లోపల ఉన్నటువంటి దాన్ని తింటావు. లోపల ఆత్మ, పైన ఉన్నటువంటి తోలు నామరూపాలు. కాబట్టి ఈ నామరూపాలు తొలగించి తేన తెక్కేన బుంజీదా, త్యజించి అనుభవించు అని ఈశావాస్యం చెప్తా ఉంది. కాబట్టి జ్ఞానైనటువంటి వాడు ఏం చేస్తా అంటే ఈ సర్వాన్ని కూడా పరమాత్మగా దర్శిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే సర్వాన్ని పరమాత్మగా దర్శిస్తున్నాడు అని అంటే, మళ్ళీ ఇక్కడ సర్వాన్ని అంటే ఏమిటండి అని మనకు ఆలోచన రావచ్చు. సర్వాన్ని అంటే అన్నింటినీ, అన్నింటినీ అంటే వస్తువులన్నింటినీ, వ్యక్తులన్నీ, అందరినీ, జంతువుల్ని, పశుపక్షాదుల్ని, సమస్తాన్ని కూడా బ్రహ్మముగానే. ఆ విషయాన్ని తెలియజేయటం కోసమే ఇక్కడ ఈ శ్లోకాన్ని మనకి చెప్పడం జరిగింది. అతడు ఎలా చేస్తాడు అని అంటే, ఈ విషయాన్ని భగవంతుడు ఇక్కడ ఒక ఉదాహరణతో పోల్చి చెప్పాడు. ఏమిటా ఉదాహరణ అంటే యజ్ఞం. యజ్ఞ ఉదాహరణ ఎందుకు తీసుకున్నారండి? ఎందుకనంటే ఆ కాలంలో యజ్ఞాలు ఎక్కువగా చేసేవారు, ఈ కాలంలో తక్కువ, కానీ ఆ కాలంలో యజ్ఞాలు ఎక్కువగా చేశారు. యజ్ఞాలు ఎక్కువగా చేస్తారు కాబట్టి ఆ యజ్ఞానికి సంబంధించినటువంటి పదాలన్నీ కూడా వాళ్ళకి బాగా తెలుసు. యజ్ఞాలు చేయనటువంటి వాడికి అందులో ఉన్నటువంటి పదాలు తెలియదు. అయ్యా సృక్ అంటే ఏంటి, సుమ్ అంటే ఏంటి, హవిస్ అంటే ఏమిటి, హోమాగ్ని అంటే ఏమిటి, హోమకుండం అంటే ఏమిటి, ఏనాడు ఎరగినటువంటి వాడికి ఏం తెలుస్తుంది? కాబట్టి యజ్ఞం చేసినటువంటి వాడికే అవన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి. అందుకని ఇక్కడ ఆ రోజుల్లో యజ్ఞాలు చేసేవాడు కాబట్టి యజ్ఞాన్ని ఉదాహరణ తీసుకొని ఇక్కడ చెప్పడం జరిగింది భగవానుడు. మరి ఏం చెబుతున్నాడు? సర్వాన్ని కూడా బ్రహ్మముగా దర్శించేటువంటి జ్ఞాని అయినటువంటి వాడు కర్మ చేసేటప్పుడు యజ్ఞం చేసేటప్పుడు అతనికి కలిగేటువంటి మానసిక స్థితి ఎలా ఉంటుంది అనేది ఇక్కడ వర్ణిస్తున్నారు. అతని యొక్క దృష్టి అంతా కూడా బ్రహ్మమే, ఎక్కడ చూసినా ఎప్పుడు చూసినా అంతా బ్రహ్మముగానే దర్శిస్తూ ఉంటాడు. అటువంటి వాడికి అర్పణం బ్రహ్మమే, హవిస్సు బ్రహ్మమే, అగ్ని బ్రహ్మమే, యజమాని బ్రహ్మమే, చివరికి అందుకునేటువంటిది కూడా బ్రహ్మమే. అర్పణం అంటే హోమం చేసేటప్పుడు నెయ్యి ఉంచుకోవటానికి కావలసినటువంటి గిన్నె ఏదైతే ఉందో ఆ గిన్నెని స్రువం అంటారు. అలాగనే ఆ గిన్నెలో నుంచి నెయ్యిని తీసుకొని ఆ అగ్నిలో వేయాలి. వేయటానికి ఒక కొయ్య గంటి కావాలి. ఏమంటే స్టీల్ది పనికిరాదా బంగారం పనికిరాదా అని అనకూడదు, అక్కడ కొయ్య గరిటలే కావాలి. అందుకని ఆ కొయ్య గరిటిని ఏమంటారంటే సృక్ అంటారు. కాబట్టి ఈ సృక్సు వారు అర్పణం అన్నారు. హవి అంటే హవిస్సు, హవిస్సు అంటే మనం దేవతలకు సమర్పించేటువంటి పదార్థాలు. ఓ దేవతలారా, మీరు నాకు ఇవన్నీ కూడా నాకు ఇచ్చారు, నాకు కావాల్సినటువంటి సంపదలన్నీ కూడా ఇచ్చారు, ఇల్లు వాకిలు ఇచ్చారు, తినటానికి తిండి ఇచ్చారు, ఉండటా ఈ భూమినిచ్చారు, వెలుగునిచ్చారు, ఈ కావాల్సినటువంటి సర్వస్వాన్ని ఇచ్చారు. కాబట్టి కృతజ్ఞతాపూర్వకంగా నేను మీకు మీరు ఇచ్చినటువంటి వాటిని కొన్నింటిని మీకు సమర్పిస్తాను. వాళ్ళైతే ఈయటం, నువ్వు ఈయటం అనకూడదు, నువ్వు సమర్పించటం. వాళ్ళు ఇట్టిస్తారు, నువ్వు ఇట్టియ్యాలి. అందుకనే పూజ చేసినప్పుడు పూలు ఎట్లే అలా వేయాలి, కానీ ఇలా వేయకూడదు, ఇలా వేయాలి, సమర్పించటం. మనం భగవంతుని అయితే ఇవ్వటం, ఇచ్చేవాడి చేయి పైన ఉంటుంది, మన చేయి కింద ఉండాలి. పుచ్చుకున్నా సరే, మనం పుచ్చుకున్నాం కదా, అదిగో అట్లా. కాబట్టి ఇక్కడ మనం అర్పణం చేస్తూ ఉన్నాం. ఏం చేస్తూ ఉన్నాం? అర్పణం అర్పిస్తున్నాం, హవిస్సును అర్పిస్తూ ఉన్నాం. హవిస్సు అంటే మనం తింటున్నాం కదా అన్నాం, అట్నే భగవంతుడికి కూడా మనం ఏదైతే మనం వాడుకుంటా ఉంటామో తింటా ఉంటామో దానిలో పవిత్రమైనటువంటివి ముఖ్యమైనటువంటివి వాటిని భగవంతుడికి సమర్పించాలి. వాటిని ఎంత విలువైనటువంటి వాటిని సమర్పిస్తామంటే నీ యొక్క శక్తికి తగినట్లుగా నువ్వు సమర్పించుకో. శక్తికి మించి సమర్పించమని ఎవరు అన్నారు? నీ శక్తి ఉన్నంత వరకే సమర్పించవచ్చు. అట్లా నీకు ఉన్నటువంటి వాటిని అలా సమర్పించడం హవిస్. హవిస్ అంటే అన్నం కావచ్చు, మధుర పదార్థాలు కావచ్చు, ఈ సమిధలు కావచ్చు, ఏవైనా సరే. అలాగనే ఈ నెయ్యి, ఆవు నెయ్యి, ఈ మొత్తాన్ని కూడా హవిస్ అని అంటారు. అలాగనే అగ్ని అగ్రవు అన్నారు. అగ్ని కూడా బ్రహ్మమే అని అంటున్నారు. అంటే హోమకుండలో మనం అగ్ని వ్రేలుస్తాం. సామాన్యంగా ఏం చేస్తారంటే అగ్ని మథనం చేస్తారు. అగ్ని మథనం చేయడానికి ఓ పరికరం ఉంటుంది. పైన ఒక గిన్నె, కింద గిన్నె, మధ్యలోనేమో ఒక కర్రపుల్ల ఉంటుంది. దానికి తాడు కట్టి చల్ల చేసినట్టుగా అలా చేస్తారు. అక్కడ ఏం చేస్తారంటే దూది పెడతారు ఆ రంధ్రాలు పెట్టి. ఇది కనుక అట్లా అంటే ఆ గిన్నెకి ఈ కర్ర రాసుకొని నిప్పుడవల్లేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి దూది కంటుకుంటాయి. అంటుకున్న తర్వాత భగ్గు అంటుంది. ఆ భగ్గు అన్నప్పుడు తీసుకొచ్చి దీంట్లో పెట్టేస్తారు. అది హోమాగ్ని. ఆ అగ్ని కూడా బ్రహ్మమే అని అంటున్నారు. మరి హోమగుండంలో ఈ హోమాగ్ని వెలిగించిన తర్వాత హోమ ద్రవ్యాలు సమిధులన్నీ కూడా అందులో వేస్తాం. వేసినప్పుడు ఏం జరుగుతుంది? అగ్నిదేవుడు వాటిని స్వీకరిస్తాడు. అగ్నిదేవుడు స్వీకరించి ఏం చేస్తాడు? ఆయన ఉంచుకుంటాడా? ఆహా, మనం ఏ పేరు చెప్పామో ఆ పేరుకి అని ఆయనకు కూడా కొన్ని ఇస్తాం. అయ్యి ఆయన ఉంచుకుంటాడు. మిగిలినవన్నీ కూడా ఏ దేవతల పేరు చెప్పి మనం అందిస్తున్నామో ఆయా దేవతలకు ఆయన సమర్పిస్తాడు. ఆ దేవతలు కూడా ఎక్కడుంటారండి అంటే మనం ఇక్కడికే పిలుస్తాం వాళ్ళందరినీ. మనం హోమగుండం ఉంది కదా, వాళ్ళకి దిక్కులు ఉన్నాయి కదా, దిక్పాలకులకి దిక్కులు ఉన్నాయి కాబట్టి ఏ దిక్కులో ఉన్నటువంటి దిక్పాలకుని ఆ దిక్కుకు మనం పిలుస్తాం. అలా పిలిచి ఇక్కడ కూర్చోండి, ఇక్కడ కూర్చోండి, ఇక్కడ కూర్చోండి అంటే వాళ్ళందరూ కూర్చొని మనం ఎప్పుడిచ్చినప్పుడు స్వాహ చేసేస్తాం. అదిగో ఆ ప్రకారంగా దేవతలకు అందించేటువంటి వాడు. ఇక హోమాన్ని నిర్వహించేటువంటి, యజ్ఞాన్ని నిర్వహించేటువంటి వాడు యజమాని. అతను కూడా ఇక్కడ బ్రహ్మణ అన్నాడు. అంటే యజమాని కూడా బ్రహ్మమే. ఇక యజమాని ఇవన్నీ ఇస్తే లోపలటి పుచ్చుకునేవాడు ఒక ఆయన లేడు. ఆ పుచ్చుకునేటువంటి వాడు ఆయన ఆ దేవతలు, వాళ్ళు కూడా బ్రహ్మమే. ఇవన్నీ బ్రహ్మ అయినప్పుడు దేవతలు బ్రహ్మం కాకుండా పోతారా? అందుకని ఆ దేవతలు కూడా బ్రహ్మమే. ఈ ప్రకారంగా జ్ఞాని యొక్క దృష్టిలో అర్పణం బ్రహ్మం, హవిస్సు బ్రహ్మం, అగ్ని బ్రహ్మం, హోమం చేసేటువంటి యజమాని బ్రహ్మం, పుచ్చుకునేటువంటి వాడు బ్రహ్మం, ఇలా అన్నింటినీ కూడా బ్రహ్మముగా చూడగలిగినటువంటి వాడు చివరికి బ్రహ్మమే అవుతాడు. ఇది యజ్ఞం వల్ల ప్రయోజనం. అంటే ఈ ప్రకారంగా కనుక చేసినట్లయితే, ఈ ఆలోచనతో చేసినట్లయితే, అలా కాకుండా యజ్ఞం వల్ల నాకు ప్రయోజనం కలగాలి అని సకామంగా కనుక చేసినట్లయితే స్వర్గభోగాలు వస్తాయి. యజ్ఞం చేసినటువంటి వాడికి స్వర్గం నుంచి ఆహ్వానం వస్తుంది, ఇన్విటేషన్ వస్తుంది. ఆ ఇన్విటేషన్ వస్తే ఈయన కాస్త ఇక్కడ దేహం వదిలిన తర్వాత ప్రయాణం అవుతాడు. ఆ ప్రయాణం అక్షరాది మార్గం. అక్షరాది మార్గం అని అంటే వెలుగుతో ఉన్నటువంటి మార్గం. ఆ వెలుగులో ఏం చేస్తారని అంటే అక్కడ దేవతలు ఉంటారు. దేవతలు ఏంటంటే, దేవతలు అంటే ఎవరంటే భక్తులు అనమాట. ఎవరు ఆ భక్తులు అంటే మనకి మర్యాదలు చేయటానికి రెడ్ కార్పెట్ పరిచి రెండు రెండు ఏది ఏది ఇదే దారి అని పిలుస్తూ ఉంటారు. అదిగో ఆ ప్రకారంగా మనం కాస్త ఆ లోకాలకు వెళ్తాం ఎప్పుడంటే ఈ యజ్ఞం చేసిన. అందువల్ల ఈ యజ్ఞంలో అంతా కూడా బ్రహ్మమే. ఎందుకనంటే అతడు ఈ నామరూపాలన్నింటిలో కూడా నామరూపాలను తొలగించి చూడటం చేతైనటువంటి వాడు కనుక అతడు అంతటా కూడా బ్రహ్మాన్నే తిలకిస్తూ ఉంటాడు. అన్ని క్రియల్లోనూ అన్ని ప్రవృత్తుల్లోనూ ఆ బ్రహ్మాన్నే తిలకిస్తూ ఉంటాడు. బ్రహ్మం తప్ప ఇతర ధ్యాస అతడికి ఉండదు. అంటే పరమాత్మ ధ్యాస తప్ప ఇతర ధ్యాస అతడికి ఉండదు. తాను చేసేటువంటి అన్ని కర్మల్ని కూడా, అన్ని కర్మలలో కూడా బ్రహ్మాన్నే ప్రార్థిస్తూ ఉంటాడు. కనుక ప్రతి కర్మ ఫలితం లేకుండా అంతరిస్తుంది. అంటే కర్మ కర్మఫలాన్ని మనకు అందించకుండా అంతరిస్తుంది. కర్మఫలం వస్తే ఏమండి, కర్మఫలం వస్తే ఏమవుద్దని అంటే అది మనకు బంధమై కూర్చుంది. ఈ ప్రకారంగా అతను నిరంతరం కూడా బ్రహ్మాన్నే, అంటే ఎటు చూసినా అన్ని బ్రహ్మం 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 అని బ్రహ్మాన్ని చూస్తూ ఉన్నాడు కాబట్టి అతను బ్రహ్మే అవుతాడు. దాన్ని ఇక్కడ భ్రమర కీటక న్యాయం అన్నారు. భ్రమరం, భ్రమరం అంటే తుమ్మెద లేదా సీతాకోక చిలుక. ఈ తుమ్మెదలు ఏం చేస్తాయనంటే మట్టి గూడు నిర్మించుకుంటాయి. ఆ మట్టి గూడు నిర్మించుకొని ఆ గుడ్లని తీసుకొచ్చి అందులో పెడతాయి. ఆ గుడ్లలో నుంచి లార్వా వచ్చింది. ఆ లార్వా వచ్చిన తర్వాత దానికి ఆహారం కావాలి, తింటా ఉంటుంది. ఆ తర్వాత ఏమవుతుందంటే అది కాస్త ఒక కవచం, దాని చుట్టూ కవచం ఏర్పడి ప్యూపా ఏర్పడుతుంది, దాంట్లో నుంచి బయటకు వస్తుంది. అయితే ఎప్పుడైతే ఈ లోపల ఈ లార్వా వచ్చిందో అది ఏం చేస్తుందంటే చుట్టూ తిరుగుతూ ఉంటుంది. తిరుగుతూ ఉంటే ఇదేమో ఆ మట్టి గుడికి ఒక రంధ్రం ఉంటుంది. ఆ రంధ్రం కూడా ఇది ఉందా లేదా అని చూస్తూ ఉంటుంది. ఇది చూస్తూ ఉంటాం కాదు, కొన్ని ఏం చేస్తాయంటే లోపల పొడుస్తూ ఉంటాయి. బయటకు వస్తుందేమో అని పొడుస్తూ ఉంటే అది పక్కకు పోతూ ఉంటుంది. మళ్ళీ అక్కడికి వస్తుంది, వెళ్తుంది, మళ్ళీ పొడుస్తూ ఉంటుంది. అది ఏం చేస్తుందంటే ఎప్పుడు కూడా దీన్నే తలుచుకుంటూ ఉంటుంది. దీన్నే తలుచుకొని 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 అదే అయిపోద్ది. అదే అయిపోద్ది అని అంటే అది కూడా సీతాకోచిలుక. ఎట్టయిపోద్ది అండి అని అంటే అదే సృష్టిలో ఉన్నటువంటి విచిత్రం. కోడిగుడ్డు కోడి కావటంలా సృష్టిలో ఉన్నటువంటి విచిత్రం అది. కాబట్టి ఇలా భ్రమర కీటక న్యాయాన్ని అనుసరించి నీవు కనుక నిరంతరము కనుక బ్రహ్మాన్ని గురించినటువంటి ఆలోచన చేస్తూ ఎల్లప్పుడూ అంతగా బ్రహ్మాన్నే చూస్తూ నువ్వు చేసేటువంటి ప్రతి కర్మలో కూడా ఉన్నటువంటి అన్నింటినీ కూడా బ్రహ్మముగా భావిస్తూ ప్రతి వస్తువుని బ్రహ్మముగా భావిస్తూ నిన్ను బ్రహ్మముగా భావిస్తూ ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళని బ్రహ్మముగా భావిస్తూ ఎప్పుడైతే ఇలా ఉన్నావో అంతా బ్రహ్మమే అయిపోయింది. భోజనానికి ముందు ఈ శ్లోకాన్ని చదువుతుంటారు నిందాన్ని చెప్తున్నాం. అయితే భోజనానికి ముందు ఈ శ్లోకాన్ని చెప్పడం వల్ల ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటి? భోజనం చేస్తా ఉన్నప్పుడు కూడా ఈ యజ్ఞానికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఒక హోమగుండం ఉంది నోరు. ఈ హోమగుండం లోపల, హోమగుండం లోపల ఏముంటుంది? హోమాగ్ని ఉంటుంది. ఇక్కడ జఠరాగ్ని ఉంది. ఈ జఠరాగ్ని అంటే పరమాత్మే జఠరాగ్ని. పరమాత్మ ఎట్టున్నాడంటే అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత. ఇదిగో వైశ్యానరు రూపంలో వైశ్యానరాగ్ని అని అంటారు దాన్ని. ఈ జఠరాగ్నే వైశ్యానరాగ్ని అంటారు. కాబట్టి ఈ జఠరాగ్ని పరమాత్మే. కాబట్టి ఆ పరమాత్మ ఇక్కడ ఉన్నాడు, జఠరాగ్ని రూపంలో ఉన్నాడు. మరైతే దీంట్లో మనం ఆహుతులు వేస్తా ఉన్నాం. అన్నం, పప్పు, కూరలు, మజ్జిగ, పెరుగు, మరి రకరకాలైనటువంటి పచ్చళ్ళు అన్నీ వేసేస్తూ ఉంటాం. ఇవన్నీ వేయటానికి సృక్సువాలు కావాలి కదా. అది అందుకని మనకు ఒక పళ్ళె ఉంది, ఇదిగో చెయ్యింది, దీంట్లో చేస్తాం, దీంట్లో చేస్తాం, ఇది శుభం, ఇది సృక్కు. ఆ వేసేయేమో హవిస్సు, లోపల ఉందేమో అగ్ని, హోమాగ్ని. మరి ఇచ్చేటువంటి వాడు ఏమో నీ ఇష్టం, నేను బ్రహ్మాన్ని అనుకుంటావా లేదా నేను పొద్దు తిండిపోతుని నాకు పొద్దుగులు తిండి కావాలని అనుకుంటావా, అది నీ ఇష్టం. కాబట్టి ఇలా ఎప్పుడైతే అనుకున్నావో ఈ మొత్తం కూడా యజ్ఞకర్మ అయిపోతావు. అంటే ఈ ఆహారం తీసుకోవటం మొత్తం కూడా ఒక యజ్ఞకర్మగా భావించి ఇందులో అన్నింటినీ బ్రహ్మముగా భావించి, అంటే ఈ ఆహారం బ్రహ్మం, అన్నం పరబ్రహ్మ స్వరూపం అనేటువంటి మాట మీరు విన్నారు కదా, అన్నం పరబ్రహ్మ స్వరూపం. తైత్రీయోపనిషత్తులో చెప్తారు అన్నాన్ని పరబ్రహ్మస్వరూపంగా. కాబట్టి అన్నం పరబ్రహ్మస్వరూపం. అన్నం అని అంటే ప్రతిదీ, అన్నం అని అంటే కేవలం అన్నం మాత్రమే, కూరలు మాత్రం పరబ్రహ్మ స్వరూపం కాదు అనుకోబాకండి, అది కూడా అన్నమే. అన్నం అని అంటే ఏంటంటే మన నోట్లోకి పోయేది లేదా తినేది. ఇంకా అన్నం అంటే ఏమిటంటే కట్టితో చూచేది కూడా అన్నమే, ముక్కుతో పీల్చేది కూడా అన్నమే, నాలుగుతో రుచి చూచేది అన్నమే. కాబట్టి ఇదంతా కూడా అన్నమే. అందుకని ఈ అన్నం ఏదైతే ఉందో, అందుకని అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపం అంటే అన్ని పరబ్రహ్మ స్వరూపమైనటువంటి ఉద్దేశం అన్నమాట. ఈ ఈ పరబ్రహ్మ స్వరూపంగా ఇలా భావిస్తూ అలా కనుక లోపలికి కనుక మనం పంపిస్తే మనం ఏమవుతుంది, యజ్ఞకర్మ చేసినట్టు ఉంది. ఇది కూడా ఒక యజ్ఞకర్మ చేసినట్టు. కాబట్టి మనం చేసేటువంటి కర్మ ఏదైనా సరే మన భావం మాత్రం పరబ్రహ్మమే. కాబట్టి సర్వ కర్మలు బ్రహ్మ భావంతో కనుక చేసినట్లయితే ఏ కర్మైనా పరబ్రహ్మాన్ని చేరుస్తుంది, నీవు ఆ పరబ్రహ్మాన్నే చేరుకుంటావు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఇదిగో ఈ శ్లోకాన్ని, ఈ అద్భుతమైనటువంటి శ్లోకాన్ని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇంతవరకు మరి యజ్ఞం అనేటువంటి విషయంలోకి వచ్చాం. అయితే ఈ యజ్ఞమే మనం చేయాలా అండి అంటే, ఈ యజ్ఞం చేయొచ్చు చేయొచ్చు కాదు, జీవితంలో ఈ యజ్ఞాన్ని చెయ్యాలి తప్పనిసరిగా. ఎందుకంటే జీవితంలో ఈ యజ్ఞం మనం పూజలు చేస్తుంటాం, పారాయణలు చేస్తుంటాం, అష్టోత్తరాలు సహస్రనామాలు అవి చేస్తూ ఉంటాం, ఇవన్నీ చేస్తాం. ఈ యజ్ఞం అనేటువంటిది వీటన్నిటికంటే కూడా విలువైనటువంటిది. విలువ అంటే డబ్బు పూర్వకంగా కాదు, డబ్బు పూర్వకంగా కూడా విలువే. ఎందుకంటే యజ్ఞానికి ఖర్చు ఎక్కువ ఉంది, మిగిలిన వాటికి పెద్ద ఖర్చు ఏముండదు, కానీ యజ్ఞానికి ఒక ఖర్చు ఉంది. అయినప్పటికీ కూడా ఆ ఖర్చు పెట్టుకోలేకపోతే ఇద్దరు కలిసి, నలుగురు కలిసి, ఐదుగురు కలిసి, పది మంది కలిసి అయినా సరే ఆ యజ్ఞం అనేటువంటిది మానవ జీవితంలో తప్పనిసరిగా చెయ్యాలి. బాగా అన్నీ తెలుసుకున్న తర్వాత చేయాలి. అలా కనుక యజ్ఞాన్ని కనుక చేసినట్లయితే, ఈ భావంతో కనుక చేసినట్లయితే నువ్వు తప్పనిసరిగా బ్రహ్మాన్ని చేరుకుంటావు. అంటే పరమాత్మ యొక్క అనుగ్రహం మనకు లభిస్తుంది. ఈ భావంతో చేస్తే పరమాత్మ యొక్క అనుగ్రహం తప్పనిసరిగా మనకు లభిస్తుంది అని తెలియజేసి, ఇక వివిధ రకాలైనటువంటి యజ్ఞాలు, అంటే ఈ యజ్ఞం చేయలేకపోయినా ఈ యజ్ఞాన్ని చేసినా ఎప్పుడు ఇదే చేయం కదండి, కాస్త మరొక రకంగా మార్పులు కావాలనంటే 12 రకాలైనటువంటి యజ్ఞాలని 6 శ్లోకాల్లో తర్వాత చెప్పబోతా ఉన్నారు. మరి ఆ యజ్ఞాలు ఏమిటో తర్వాత శ్లోకం 25 యజ్ఞ ప్రకరణం.
దైవమే వాపరే యజ్ఞం యోగిన పర్యుపాసతే బ్రహ్మాజ్ఞావపరే యజ్ఞం యజ్ఞేనైవోపజుహ్వతి దైవమేవాపరే యజ్ఞం యోగిన పర్యుపాసతే బ్రహ్మాజ్ఞావపరే యజ్ఞం యజ్ఞేనైవోపజుహ్వతి.
అపరే, కొంతమంది యోగిన, కొందరు యోగులైనటువంటి వాళ్ళు దైవం యజ్ఞం ఏవ పర్యుపాసతే, దైవ యజ్ఞాన్నే చేస్తూ ఉంటారు. కొంతమంది యోగులు దైవ యజ్ఞాన్నే చేస్తూ ఉంటారు. యోగులు అంటే ఎవరు అనుకోబాకండి, యోగులు అంటే కర్మయోగులు, మనం అందరం కర్మయోగులమే, కర్మలు చేసేటువంటి యోగులు కర్మయోగులే. కాబట్టి కొంతమంది యోగులు దైవ యజ్ఞాన్ని చేస్తూ ఉంటారు. అపరే మరికొంతమంది బ్రహ్మాగ్నవు బ్రహ్మమనేటువంటి అగ్నియందు యజ్ఞేన ఏవ యజ్ఞం యజ్ఞాన్ని యజ్ఞంలో జుహ్వతి అర్పిస్తూ ఉంటారు, యజ్ఞాన్ని యజ్ఞంలో అర్పిస్తూ ఉంటారు, యజ్ఞం ద్వారా యజ్ఞాన్ని అర్పిస్తారు. ఇక్కడ కొంచెం అంతరార్థంతో ఇక్కడ ఒక మాట చెప్పడం జరిగిందండి. ఇక్కడ ఏమిటంటే రెండు యజ్ఞాలు చెప్తారు ఇంద్రు, దైవయజ్ఞం బ్రహ్మయజ్ఞం. దైవయజ్ఞం ఏమో కొంతమంది చేస్తూ ఉంటారు, కొంతమంది ఏమో బ్రహ్మయజ్ఞం చేస్తారు. ఏమిటి బ్రహ్మయజ్ఞం అంటే, యజ్ఞం చేత యజ్ఞాన్ని బ్రహ్మాగ్నిలో అర్పించుట అని అంటున్నారు. అదేమిటో మనం తర్వాత తెలుసుకుందాం. అంటే మొత్తం మీద ఇక్కడ రెండు యజ్ఞాలని ఇక్కడ చెప్పడం జరిగింది. సమస్తమైనటువంటి కర్మల్ని బ్రహ్మముగా భావించి చేసేటువంటి వాళ్ళు ఆ బ్రహ్మాన్నే చేరుకుంటారు అని ఇంతవరకు మనం 24వ శ్లోకంలో మనం చెప్పుకున్నాం. అలా బ్రహ్మముగా భావించి మనం చేయటానికి వీలుగా 12 యజ్ఞాలని ఇక్కడి నుంచి చెప్పబోతా ఉన్నారు. ఈ శ్లోకంలో రెండు యజ్ఞాలని మనకి చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా శాస్త్రాల్లో విధించబడినటువంటివే. మానవులైనటువంటి వాళ్ళల్లో సామాన్యులైనటువంటి వాళ్ళ నుంచి ఉత్తములైనటువంటి వారికి, ఉన్నతులైనటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఆచరణ సాధ్యమైనటువంటివి, ఆచరించడానికి తప్పనిసరిగా అవసరమైనటువంటివి. ఇవి బ్రహ్మాన్ని పొందేటువంటి సాధనాలు, అంటే పరమాత్మని అందుకునేటువంటి సాధనాలు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ యజ్ఞాన్ని మనం తెలుసుకొని మనకి వీలైనప్పుడు వీలైనట్లుగా ఈ యజ్ఞాలు చేస్తూ ఉండాలి. ఈ శ్లోకంలో రెండు యజ్ఞాలు చెప్పారు, అదే దైవయజ్ఞం బ్రహ్మయజ్ఞం అని వీటికి పేరు. దేవతల రుణం తీర్చుకోవడానికి దైవయజ్ఞం, ఋషుల రుణం తీర్చుకోవడానికి ఈ బ్రహ్మయజ్ఞం. దీన్నే ఋషి యజ్ఞం అని కూడా అంటారు, నేను బ్రహ్మయజ్ఞం అని కూడా అంటారు. మరి ఎందుకంటే ఇట్లా ఈ రెండు రకాలైనటువంటి యజ్ఞాలు ఇక్కడ చెప్పారు? బ్రహ్మభావంతో చేస్తే మనం బ్రహ్మాన్నే చేరుకుంటాం అని చెప్పారు. అయితే దైవయజ్ఞం అని అంటే దేవతారాధన, బ్రహ్మయజ్ఞం అని అంటేనేమో బ్రహ్మానికి సంబంధించినటువంటి, జ్ఞానానికి సంబంధించినటువంటి యజ్ఞం. ఇంద్రాది దేవతలను తృప్తిపరిచేటువంటి యజ్ఞం దైవయజ్ఞం. దైవయజ్ఞం అని అంటే మామూలుగా హోమగుండం తీసి హోమాగ్నిని వెలిగించి ఆహుతులు వేసి దేవతలకు అర్పించేటువంటిదే ఈ దైవయజ్ఞం. ఈ యజ్ఞం చేయలేకపోతే దైవయజ్ఞం ఇంకోటి ఏమిటంటే పూజా పురస్కారాలు. పూజలుగానే చేసినప్పుడు కూడా దేవతలకు మనం అర్పిస్తాం, నివేదన చేస్తాం, నైవేద్యాలు పెడతాం. అది సామాన్యమైనటువంటిది. నిజమైనటువంటిది ఏమిటంటే ఇదిగో అగ్ని ద్వారా దేవతలకు అందించేటువంటిది ఈ యజ్ఞం. మరైతే ఎందుకు చేస్తున్నాం? గృహస్థుడైనటువంటి వాడు తప్పనిసరిగా 5 రుణాలు ఉంటాయి వీడికి. ఈ లోకంలోకి వచ్చినప్పటికే 5 అప్పు, ఈ 5 అప్పులు తీర్చుకోవాలి. అప్పు తీర్చలేదు అనుకోండి, ఏం చేస్తామంటే ఒకటి దగ్గర తీసుకున్నాం, ప్రామిసర్ నోట్ రాశాం. ప్రామిస్ అంటే ప్రమాణం చేసి ప్రమాణ పత్రం రాసించి, అంటే నేను నీకు తప్పనిసరిగా నువ్వు అడిగినప్పుడు నీకు ఇవ్వగలవాడిని చెప్పి దాంట్లో రాసి, నువ్వు మాత్రం జీవితకాలంలో మొత్తం మీద తప్పించుకున్నావు వాడికి ఇవ్వకుండా. ఇలా సరే నువ్వు పోయావు, వాడు పోయాడు, ఇద్దరు పోయారు, ఆహా నేను బాకీ తప్పించుకున్నాను అనుకుంటాను. కానీ ఎంత వడ్డీ పెరుగుద్దో చెప్పడానికి వీల్లేదు మళ్ళీ జన్మ వచ్చినప్పుడు. ఎందుకనంటే వాడు ఇక్కడ దీంట్లో రాశాడు కదా ఇంత వడ్డీ చొప్పునని. అందుకని ఇప్పుడు ఇవ్వాల్సిన 5,000 10,000 ఏమవుతానంటే కోట్లలోకి వస్తుంది. అదిగో మళ్ళీ వచ్చే జన్మలో బాకీ తీర్చుకోవాలి, చచ్చినట్టు తీర్చుకోవాలి. అట్లాగనే మనం ఇక్కడ 5 అప్పులు ఉన్నాం. ఎవరెవరికి అప్పులు ఉన్నామని అంటే దేవతలకు అప్పు ఉన్నాం. దేవతలకు ఎందుకు మనం అప్పు? మనకి ఎన్ని ఇచ్చిన వాళ్ళు దేవతలు కదా. నువ్వు పీల్చుకునే గాలి, తాగే నీరు, ఆహారం, ఇలాగే కూర్చుంటున్నావు, ఇల్లు కట్టుకుంటున్నావు, ఇవన్నీ చేస్తున్నావంటే ఈ భూమి మీదనే కట్టుకుంటుంది, హాయిగా తిరుగుతున్నావంటే ఆకాశం ఉండబట్టేగా, వర్షం రాబట్టేగా, నీరు వస్తూ ఉంది. అంటే ఇవన్నీ కూడా దేవతలు నీకు ఇస్తున్నారు కనుక దేవతలకు అప్పు. మరి ఋషులకి ఎందుకండి అప్పు? ఋషులు ఏం చేశారంటే మనకు కావాల్సినటువంటి ఈ సంపదను ఇచ్చారు, ఈ జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని పొందడానికి, మోక్షాన్ని పొందడానికి నీకు ఏ రకాలైనటువంటి మార్గాలు ఉన్నాయో ఆ మార్గాలన్నీ కూడా వేదాల ద్వారా, ఉపనిషత్తుల ద్వారా మనకి అందించారు మహర్షులైనటువంటి వాళ్ళు. ఆ ఉపనిషత్తులను అర్థం చేసుకోలేనటువంటి వాళ్ళ కోసం ఇదిగో ఈ భగవద్గీత లేదా ఇంకా కొన్ని ఆధ్యాత్మిక గ్రంథాలు మనకు అందించారు. అందువల్ల వాళ్ళకు రుణపడి ఉన్నాం. అదే నేనే రుణ పడలేదండి అని అంటా. నీకోసమే వాళ్ళు ఇచ్చింది, నువ్వు రుణం తీర్చుకుంటావు అని ఇలా వాళ్ళు లోక కళ్యాణాన్ని దృష్టిలో పెట్టుకొని ఇచ్చారు. అయితే నువ్వు వాటిని ఉపయోగించుకోవాలి, ఉపయోగించుకున్నందుకు నువ్వు వాళ్ళకి రుణపడి ఉంటావు, కాబట్టి వాళ్ళకు అప్పు తీర్చాలి. మూడవది పితృదేవతలు. పితృదేవతలు అంటే తల్లిదండ్రులు, ఆ తల్లి వాళ్ళ తల్లిదండ్రులు, వారి తల్లిదండ్రులు, వారి తల్లిదండ్రులు, అంటే వాళ్ళ మూలమే ఈ దేహం వచ్చింది. కాబట్టి ఈ దేహాన్ని మనకి ఇచ్చినటువంటి వాళ్ళు, ఈ దేహాన్ని పోషించినటువంటి వాళ్ళు కనుక మరి వాళ్ళని బ్రతుకున్నప్పుడు పోషించాలా, పోయిన తర్వాతనేమో వాళ్ళకి అర్పించాలి. బ్రతుకున్నప్పుడేమో ఇంట్లో నుంచి బయటికి పంపించేసి ఎక్కడో వృద్ధ ఆశ్రమాలకు పంపించడం, ఆ తర్వాత సచ్చినోడికి ఇంకేమైనా చూస్తాడో పెడతాడా మనం, ఎందుకండి ఈ దినాలు తద్దినాలు ఎన్ని పెట్టడం, అనవసరంగా డబ్బులు దండగా అని అనుకోవటం. ఇలాగనే చేస్తే ఏం ప్రయోజనం లేదు. వాడు పుట్టిన ఒకటి గిట్టిన ఒకటి, వాడు ఉన్న ఒకటి రాకపోయిన ఒకటి, జనాభా లెక్క పనికి వస్తాడు అంతే. అందువల్ల ఆ పితృదేవతలకి మనం రుణపడి ఉంటాం కనుక ఆ పితృదేవతల యొక్క రుణం తీర్చుకోవాలి. నాలుగవది మనుష్య రుణం. మనుషులంటే నీ చుట్టూ ఉన్నటువంటి మనుషులు అందరూ ఉన్నందువల్ల నువ్వు హాయిగా బ్రతుకుతున్నావు. నువ్వు కట్టుకున్నటువంటి బట్ట నువ్వు తయారు చేసుకున్నావా, నువ్వు తినేటువంటి ఆహారం నువ్వు పట్టించుకున్నావా, నువ్వు పెట్టుకున్నటువంటి కంచం నువ్వు తయారు చేసావా. కాబట్టి ఇవన్నీ కూడా ఏమిటంటే అందరూ ఉండబట్టి వారు ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తా, వాళ్ళ వీళ్ళు వీళ్ళ వాళ్ళు అన్నీ కలిపి ఒకసారికి వస్తాయి. కొండలు నువ్వు తయారు చేస్తావా, నీ ఇంట్లో వాడుకుంటావు కొండలు పోసాలు, అవి నువ్వు తయారు చేస్తున్నావా, చేయటం లేదు. ఈ బల్ల కావాలా, బల్ల మనం తయారు చేసుకుంటున్నావా, మనకు కావాల్సిందేగా, ఆహా ఇది ఇంకోటి తయారు చేస్తాం. ఈ ప్రకారం ఏంటంటే లోకంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా పరస్పర సహకారం ఉంది, అందుకని ఆ మనుషుల యొక్క రుణం కూడా తీర్చుకోవాలి. ఐదవది భూత రుణం. భూతాలంటే పుట్టిని మనుషులు కాకుండా జంతువులు, పశుపక్షాలు ఇట్టాడు కానీ ఆ జంతువులు కూడా మనం ఉపయోగించుకుంటున్నాం, పొలంలో ఉపయోగించుకుంటున్నాం, మనం తాగడానికి పాలు వస్తున్నాయని అంటే ఆ జంతువుల నుంచే పాలు తాగుతున్నాం, పెరుగు, నెయ్యి, వెన్న, ఇవన్నీ కూడా. అట్లానే చెట్లు, చేపలు, వాటిని కూడా మనం ఉపయోగించుకుంటున్నాం, ఎందుకంటే ఆకులు, కాయలు, పూలు, ఇవన్నీ మనం ఉపయోగించుకుంటున్నాం కదా, అందుకని ఈ భూతాలన్నింటికి కూడా మనం రుణపడి ఉన్నాం. అందుకని ఐదు అప్పులు తీర్చుకోవాలంటే ఐదు యజ్ఞాలు ముఖ్యం. అయ్యే దేవతల రుణం తీర్చుకోవడానికి దైవయజ్ఞం, ఋషుల రుణం తీర్చుకోవడానికి బ్రహ్మయజ్ఞం, అలాగే పితృదేవతల యొక్క రుణం తీర్చుకోవడానికి పితృయజ్ఞం, మనుష్యుల రుణం తీర్చుకోవడానికి నృయజ్ఞం, భూతాల యొక్క రుణం తీర్చుకోవడానికి భూతయజ్ఞం అని ఐదు యజ్ఞాలు చెప్పారు. ఈ ఐదు యజ్ఞాలు కూడా నేనెందుకు చేయాలండి అని కనుక క్వశ్చన్ వేసుకుంటే, వీళ్ళందరికీ రుణపడి ఉండటమే కాదు నీ పాపాలన్నీ పోవడం కోసం కూడా చేయాలి. నేనేం పాపం చేయలేదండి, క్షీమకు కూడా అపకారం చేయలేదు అని అంటావు. క్షీమకు కూడా అపకారం చేయలేదా, మీ ఇంటికాడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి నువ్వు ఏ చీమను తొక్కలేదా, నీ చెప్పులకి ఏం వేసుకొని, నువ్వు చూసిగానే చూడకు కానీ తొక్కేవా తొక్కలేదా, తొక్కి ఉంటావు. ఎన్ని సూక్ష్మజీవులు పడి ఉంటాయి ఏమో, నువ్వు ఇంట్లో చిమ్ముతున్నావు, చీపురు తీసుకొని చిమ్ముతున్నావు, చిమ్మేటప్పుడు ఎన్ని సూక్ష్మజీవులు చచ్చిపోతున్నాయి ఏమో, నువ్వు బియ్యం కడుగుతున్నావు, అన్నం బియ్యం పై మీద పెట్టి వండుతున్నావు, ఆ హీట్కి ఎన్ని రకాలైనటువంటి సూక్ష్మజీవులు చచ్చిపోతా ఉన్నాయి, దంచుతున్నావు ఎన్ని పోతున్నాయి, నేను దంచట్లేదండి మిక్సీలో వేస్తున్నాను, మిక్సీలో వేస్తే ఎన్ని పోతున్నాయి. కాబట్టి ఎన్నో మనం మనకి తెలియకుండా మనం జరిగిపోతా ఉన్నాయి, అందువల్ల ఇవన్నీ పాపాలు. ఈ పాపాలన్నీ పోవడానికి ఐదు యజ్ఞాలు చెప్పారు, అందుకని ఖచ్చితంగా ప్రతి వాళ్ళు కూడా ఈ ఐదు యజ్ఞాలు కూడా చేయాలి. అందుకోసం ఇక్కడ యజ్ఞాల గురించినటువంటి విషయం చెప్తాం. దేవతలంతా కూడా పరమాత్మ యొక్క పరివారం. ఇక్కడ ప్రధానమంత్రి అంటే ఆయన కింద పెద్ద క్యాబినెట్ ఉంటుంది, అట్లానే పరమాత్మ కూడా ఒక పెద్ద క్యాబినెట్ ఉంది. ఏమిటి క్యాబినెట్ ఏం చేస్తుంది, ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క శాఖ. వరుణుడు ఉన్నాడనుకోండి వర్షాల సంగతి చూసుకుంటాడు, కుబేరుడు ఉన్నాడనుకోండి డబ్బుల సంగతి చూసుకుంటాడు, అగ్నిదేవుడు ఉన్నాడనుకోండి అగ్ని సంగతి చూసుకుంటాడు, వాయుదేవుడు ఉన్నాడనుకోండి గాలి సంగతి చూసుకుంటాడు. ఎవరి డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చేసాడు ఆయన. వీళ్ళంతా కూడా భగవంతుడి యొక్క పరివారం అన్నమాట. ఆ పరివారం ఏమిటంటే ఈ దేవతలంతా ఏం చేస్తారంటే వీళ్ళు గ్రహిస్తారు, అనుగ్రహిస్తారు, నిగ్రహిస్తారు, అన్నీ చేత వాళ్ళకి. గ్రహిస్తారంటే మనం కనుక ఇస్తే తీసుకుంటారు, అనుగ్రహిస్తారంటే వాళ్ళు మనకి ఇస్తూ ఉంటారు, నిగ్రహిస్తారంటే మనం ఎక్కడన్నా కనుక కావాలంటే మనకి నెత్తి మీద మొట్టుతారు. అన్ని పనులు చేయటం వాళ్ళకి చేతం. కాబట్టి ఈ యజ్ఞాలు ఏమిటి అని అంటే ఇది దేవతలకి మనకి ఒక లింక్ కలిపేటువంటి సూత్రం అన్నమాట. తాడు సూత్రం అంటే భార్యాభర్తలకి ఒక లింక్ ఉంది. ఏమిటది? సూత్రం, మంగళసూత్రం. అంటే వాళ్ళిద్దరు దాంతో కలిసిపోతారు. ఒక్క తాళి ముట్టట కట్టేసినప్పటికీ వాళ్ళిద్దరు ఒకటైపోతారు. ఇక వాళ్ళమ్మ నాన్న, వీళ్ళమ్మ నాన్న వాళ్ళంతా దూరం అయిపోతారు. వీళ్ళిద్దరు ఒకటైపోతారు. సూత్రం అలా. అలాగనే భగవంతుడికి మనకి ఓ లింక్. ఆ లింక్ కావాలని అంటే ఇదిగో ఈ దేవతలను మనం ఆరాధించడం ద్వారా ఆ లింక్ను మనం నిలుపుకోవాలి. లేకపోతే లింక్ కట్ విడాకు. కాబట్టి కట్ కాకుండా అలా ఆ లింక్ అనేటువంటిది అట్లా నిలిచిపోవాలన్నమాట. దానికోసం ఈ యజ్ఞం. అంటే యజ్ఞం యొక్క చివర, ఆ చివర దేవతలు ఉంటారు, ఈ చివరేమో మనం ఉంటాం. కాబట్టి మనకి దేవతలకి లింక్ కలిపేటువంటిది యజ్ఞం అన్నమాట. యజ్ఞం ద్వారా ఈ ఇద్దరి మధ్య సంబంధం కుదిరింది. దేవతలకి మనుషులకి, దేవతలకి మనుషులకి ఈ సంబంధం కుదిరింది. ఇప్పుడు దేవతలేమో మనుషులకి ప్రసాదించాలి, మనుషులేమో దేవతలకి సమర్పించాలి. దేవతలు మాత్రం వాళ్ళు తప్పు లేకుండా వాళ్ళు ప్రసాదించేశారు. వాళ్ళు మనకు కావాల్సినటువంటివి ఏవైతే ఉన్నాయో వాళ్ళు ప్రసాదించారు. వాళ్ళు ముందు వాళ్ళు ప్రసాదించారు, తర్వాతనే మనం అర్పిస్తాం. వెలుగునిచ్చారు, సంపదలను ఇచ్చారు, భూమినిచ్చారు, ఆహారాన్ని ఇచ్చారు, గాలినిచ్చారు, ఇలా అన్ని కూడా వాళ్ళు మనకు కావాల్సినటువంటి అన్నింటిని కూడా ముందు వాళ్ళు ఇచ్చారు. కాబట్టి ఇచ్చారు కాబట్టి కృతజ్ఞతాపూర్వకంగా వాళ్ళకి మనం ఇవ్వాలి. ఇట్లా మనం కనుక వాళ్ళకి ఇస్తే దీన్ని ఏమంటారంటే యజ్ఞం అన్నారు. ఈ యజ్ఞం ద్వారా వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఆ యజ్ఞ శేషాన్ని కనుక భుజిస్తే పాపం నాశనం అయిపోతుంది. మనం చేసినటువంటి పాపాలన్నీ కూడా నాశనం అయిపోతాయి యజ్ఞ శేషాన్ని కనుక భుజించినట్లయితే. ఇందుకు విరుద్ధంగా కనుక జరిగితే, కృతజ్ఞత చూపకపోతే, కృతజ్ఞుడైపోతే, అంటే సహాయం చేసినటువంటి వాళ్ళని మర్చిపోయి వాళ్ళని పట్టించుకోకుండా కృతజ్ఞుడు కనుక అయిపోతే వాడు పాపాన్నే తింటాడు. ఆ విషయం కూడా మన భగవద్గీత చెప్తుంది. వాడు వండుకునేది అన్నాన్ని కాదు పాపాన్ని, వాడి భోగం భోగం కాదు రోగం భవరోగం అని మనం గ్రహించాలి. యజ్ఞం వల్ల ఓ పవిత్రత వస్తుంది, పుణ్యం వస్తుంది, చేయకపోతే పాపం వస్తుంది. అయితే ఫలాపేక్షతోనే చేస్తేనేమో జన్మబంధానికి కారణమవుతుంది, మళ్ళీ 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 జన్మలు తీసుకొస్తూ ఉంటుంది. ఫలాపేక్ష లేకుండానే చేసినట్లయితే, సర్వము బ్రహ్మమని చేసినట్లయితే ఏ రకమైనటువంటి బంధాలు లేకుండా మనం భగవంతుడికి దగ్గరికి చేరడానికి ఇదిగో మనల్ని చిన్నంగా అట్ట నెట్టేస్తాం. అప్పుడప్పుడు మనం అంటుంటాం ఏమిటో రండి నాకు ఆటంకాలు వస్తున్నాయండి. ఏమిటి ఆటంకాలు? ఈ ఆటంకాలు రాకుండా నువ్వు గనక అలా ముందుకు పోవాలి అని అంటే ఆ దేవతల యొక్క అనుగ్రహం కావాలి. అందుకే ఉపనిషత్తుల్లో ముందుగా ఆ దేవతల యొక్క అనుగ్రహం కావాలని మనం కోరుకుంటా ఉంటాం. ముందుగా శాంతి పాఠం ఉంటా ఉంటాం. అంటే ఈ ప్రకారంగా దేవతలను మనం కృతజ్ఞత చూపాలి, వాళ్ళకి ఆహుతులు సమర్పించాలి. కాబట్టి ఫలాపేక్ష లేకుండా కర్తవ్య నిష్ఠతో చేస్తే పూర్ణత్వం వస్తుంది. ఇదే నిష్కామ కర్మ, ఇదే కర్మయోగం. దీనివల్ల పాపం కలుగుతుంది, చిత్తశుద్ధి కలుగుతుంది, జ్ఞానానికి అర్హత కలుగుతుంది, చివరికి చేరుకునేటువంటిది ఆ బ్రహ్మాన్ని, ఆ పరమాత్మని. ఇది యజ్ఞం, దైవయజ్ఞం. అంటే మామూలుగా చేసేటువంటి యజ్ఞం, మనకు తెలిసినటువంటి హోమం. ఇక రెండవది బ్రహ్మయజ్ఞం. కొంతమంది జ్ఞానయోగులు, దాన్నేమో కర్మయోగులు చేసేది కదా, మరి దీన్ని ఎవరు చేస్తారు? జ్ఞానయోగులు. జ్ఞానయోగులు అంటే జ్ఞానాన్ని నేర్చుకునేటువంటి వాళ్ళు, అంటే మనం అందరం కూడా. కాబట్టి జ్ఞానయోగులైనటువంటి వాళ్ళు ఈ బ్రహ్మయజ్ఞాన్ని తప్పనిసరిగా చేయాలి. ఏం చేస్తారండి? బ్రహ్మం అనేటువంటి అగ్నిలో యజ్ఞంతోనే యజ్ఞాన్ని హోమం చేస్తారు. యజ్ఞంతో యజ్ఞాన్ని హోమం చేయటం ఏంటి అంటే బ్రహ్మం అంటే రూపంగా కట్టలేస్తే ఏమవుతుంది? కట్ట అగ్ని రూపంగా మారిపోతుంది. బ్రహ్మములో కనుక మన జీవభావాన్ని వేస్తే ఈ జీవభావం ఏమవుద్ది? బ్రహ్మముగా మారిపోతుంది. ఇది బ్రహ్మయజ్ఞం అనేది. కాబట్టి బ్రహ్మయజ్ఞం అనేటువంటిది జ్ఞానయోగులైనటువంటి వాళ్ళకి చాలా ప్రధానమైనటువంటిది. అంటే జీవుడు బ్రహ్మస్వరూపాన్ని పొందుతాడు, జీవభావాన్ని వదిలిపెట్టి అతడు బ్రహ్మమే అవుతాడు, పరమాత్మే అవుతాడు. ఇదే జీవ బ్రహ్మైక్య భావన. మరి ఏమిటండి ఇది యజ్ఞం? ఎలా చేయాలి? ఎలా చేయాలంటే ఆత్మవిచారణ చేయాలి. అదే బ్రహ్మయజ్ఞం అంటే ఏది లేదు, నీకు పైసా ఖర్చు లేదు. మరి ఏమిటయ్యా ఖర్చు అంటే, నువ్వు ముందుగా ఈ జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని తెలుసుకొని నిరంతరం కూడా విచారణ చేయాలి. ఏమని విచారణ చేస్తావు? ఏమని విచారణ చేస్తావంటే, నేను జడమైనటువంటి క్షేత్రాన్ని కాదు, నేను మనస్సుని కాదు, ఇంద్రియాలు కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు, ఇవన్నీ కలిపినటువంటి క్షేత్రాన్ని కాదు, నేను ఇందులో ఉన్నటువంటి క్షేత్రజ్ఞుణ్ణి, ఇందులో ఉన్నటువంటి ఆత్మని, ఇందులో ఉన్నటువంటి చైతన్యాన్ని, బ్రహ్మాన్ని అని నిరంతరము కూడా విచారణ చేస్తూ ఉండాలి. అలా విచారణ చేస్తూ, అలా నిరంతరం విచారణ చేస్తూ అలా ఆత్మగా ఉండిపోవాలి, ఆత్మానుభూతి చెంది ఆత్మగా ఉండిపోవాలి. ఇది విచారణ, ఇది బ్రహ్మయజ్ఞం. కాబట్టి ఇలా విచారణ చేత, ఆత్మవిచారణ చేత, విషయ విరక్తి చేత, ఆత్మవిచారణ చేసేవాడికి విషయాల పట్ల రాగం ఉండకూడదు, విషయ విరక్తి చేత తనలో ఉన్నటువంటి వాసనలన్నీ కూడా పూర్తిగా నిర్మూలన చేసుకొని చిత్తాన్ని శుద్ధం చేసి సాత్వికం చేసి ఆ నిర్మలమైనటువంటి చిత్తాన్ని బ్రహ్మములో నిలిపేయటమే బ్రహ్మయజ్ఞం. దీన్ని జ్ఞానయోగులు మాత్రమే ఆచరించగలుగుతారు, కర్మయోగులు ఆచరించలేరు. దైవయజ్ఞం అంటే దేవతారాధన, దేవతోపాసన, దైవజ్ఞానం, దైవ ప్రార్థన, మహాత్ముల యొక్క సేవ, పూజ, భక్తి, వీటెల్లా అహంకారం తగ్గిపోతుంది. ఇక బ్రహ్మయజ్ఞం అని అంటే వేదపారాయణ, శాస్త్రజ్ఞానం, సద్గురువుల ద్వారా ఆ పరమాత్మను గురించి తెలుసుకొని దాన్ని నిరంతరం విచారణ చేయటం. ఇలా వీటి ద్వారా ఏమవుతుంది అని అంటే, అహంకారం బ్రహ్మాగ్నిలో, బ్రహ్మ అనేటువంటి అగ్నిలో దహించుకుపోతుంది. అక్కడ అహంకారం తగ్గినా మళ్ళీ లేవచ్చు. ఎందుకంటే భగవంతుడి దగ్గర నువ్వు తలకాయించినా మళ్ళీ ఎప్పుడో తలకాయ ఎత్తావు. కానీ ఇక్కడ ఏమవుతారంటే, ఈ బ్రహ్మం అనేటువంటి అగ్నిలో ఈ జీవభావం అనేటువంటి కట్టెలు కనుక వేసేస్తే తగలబడిపోతుంది. కాబట్టి ఇక మళ్ళీ రావు. కాబట్టి ఈ అహంకారం అనగటం చాలా ప్రధానం కనుక ఆ యజ్ఞం కన్నా ఈ యజ్ఞం ప్రధానం. అలాగనే ఆ యజ్ఞం చేయొద్దని కదా, ఆ యజ్ఞం చేస్తేనే ఈ యజ్ఞానికి అర్హత వస్తుంది. కాబట్టి ఆ దైవయజ్ఞం ఆచరించాలి. ఆ తర్వాత బ్రహ్మయజ్ఞం అంటే ఈ విచారణ. ఈ విచారణ మనం ఇప్పుడు చేస్తున్నాం కదండి, చేస్తున్నాం. మరి ముందుకు ఎందుకు పోవట్లేదు అంటే చిత్తశుద్ధి లేదు. అంటే చిత్తశుద్ధి ఎందుకు లేదు అంటే ప్రపంచ వ్యామోహాలు తగ్గలేదు. కాబట్టి ఈ ప్రపంచ వ్యామోహాలు తగ్గటానికి, పరమాత్మ యొక్క అనుగ్రహం కలగటానికి, ఆటంకాలన్నీ తొలగిపోవటానికి మనం కర్మయోగులుగా ఆ యజ్ఞం చేయాలి. ఆ తర్వాత ఈ బ్రహ్మయజ్ఞం చేయాలి. ఇంకా 10 యజ్ఞాల గురించి తర్వాత శ్లోకాలు చెప్తున్నారు, మనం రేపు తెలుసుకుందాం.